రెండవ తెస్సలోనికి పత్రిక మొదటి అధ్యాయము తెస్సలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. సారీ, మొదటి తెస్సలోనిక పత్రిక 4:13 నుంచి 18 చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులు వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవుల మందిరిచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. ప్రభునంద పిల్లరా, దేవుని వాక్యం మనం ఎంత శ్రేష్టముగా, ఎంత లోతుగా, ఎంత స్పష్టముగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రస్తావనకు రాని విషయాలు, బైబిల్ గ్రంథం చెప్పని విషయాలు అంటూ ఏమీ లేవు. అన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఏవైతే లోకానికి మిస్టరీగా వినబడతాయో, కనబడుతూ ఉంటాయో, అవన్నీ బైబిల్లో రివీల్డ్ ట్రూత్స్ గా మనం చూస్తాం. మర్మాలు బైబిల్కి మర్మాలు కావు, అవి వెల్లడిపరచబడ్డ సత్యాలుగానే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఈరోజు గత 2 దినాలు ట్రైనింగ్ కొరకు చెన్నై పట్టణానికి వచ్చాం. ఎస్ఎఫ్జే పరిచర్య విస్తరణలో భాగంగా చర్చ్ గ్రోత్ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. 2 రోజులు అయిపోయింది. ఈరోజు చెన్నైలో సెయింట్ థామస్ ఆయన సమాధి, సోమాగారి సమాధి, సోమాగారు పరిచయం చూడడానికి కూడా ఈ ప్రాంతానికి వచ్చాం. ఆయన మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం తర్వాత ఎరుగుదాం 52వ సంవత్సరంలో సుమారు భారతదేశానికి ఆయన కేరళ ప్రాంతానికి, తర్వాత ఈ తమిళనాడు ప్రాంతానికి, చెన్నై ప్రాంతానికి వచ్చి గొప్ప సేవ చేశారు. ఆయన బల్లాలతో పొడవబడి చంపబడ్డారు. ఆయన చనిపోయాడు లేదా చనిపోయాడన్న మాట కంటే కూడా చంపబడ్డాడన్న మాట ఎప్పుడూ తలచినా, ఎప్పుడు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చినా, భారతదేశాన్ని ప్రేమించి ఎక్కడో యెరూషలేము నుంచి ఖండాన్ని దాటి భారతదేశానికి వచ్చి ఇంత దూరం ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చి ఇక్కడ హతసాక్షి అయిపోయాడన్న మాట నిజంగా హృదయానికి కదిలించే సత్యం. సరే, ఆయన చంపేశారు. సరే, ఆయన నమ్ముకున్న దేవుడు, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరణం ఎట్లా ఉంటుంది? ప్రస్తుతానికి లెంట్ డేస్ ఆచరిస్తా ఉన్నాం కదా, 40 దినాలు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రేపు గుడ్ ఫ్రైడేకి వెళ్తా ఉన్నాం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సిలువ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభునే చంపేశారు. యేసుక్రీస్తు ప్రభుని చంపేశారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న 12 మంది శిష్యులను చంపేశారు. రీసెంట్ గా ఆంధ్రాలో ప్రవీణ్ పగడాల ప్రవీణ్ దాసుడు, ఆయన మిస్టరీస్గా ఉన్న మరణం, ఆయన కూడా ఆయనకున్న థ్రెట్ను బట్టి ఆయన కూడా చంపేశారని చెప్పి నమ్ముతా ఉన్నాం. సో దేవుడు నమ్ముకుంటే కనీసం ప్రాణానికి గ్యారంటీ లేకపోతే ఎట్లా? దేవుడు నమ్ముకుంటే, దేవుడు నమ్ముకున్నవాడేమో ఎక్కువ కాలం బ్రతుకుతున్నాడు. నిజ దేవుడిని నమ్ముకున్న మనమేమో అర్ధాంతరంగా చనిపోతా ఉన్నాం, అర్ధాంతరంగా చంపబడుతున్నాం అన్నది సాధారణ విశ్వాసులను, బలహీన విశ్వాసులను, నూతన విశ్వాసులను కలవరపరిచే సత్యమే గాని, పౌలు తన మరణం, ఈ తెసలోనికి సంఘానికి పత్రిక రాస్తున్న పౌలు, ఆయన కూడా రోమా చక్రవర్తి నీరో చేత ఘోరంగా చంపబడ్డాడు, చిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఆయనేం సాధారణంగా మరణించలా, ఆయన కూడా చంపబడ్డాడు, ఆయన కూడా చంపబడ్డాడు. బైబిల్ దగ్గరకు వచ్చి ఇదేంటయ్యా, నిన్ను నమ్ముకుంటే ఎక్కువ కాలం బ్రతకాలి, అది పోయి ఈ అర్ధాంతర స్రావులేంటి, ఈ ఘోర మరణాలేంటి అని ఒకవేళ బైబిల్ని మనం అడిగితే దానికి పౌలే ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. తెసలోనిక సంఘానికి నిద్రిస్తున్న వారు ఏం జరుగుతుందో మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం. కలవారు పడతారు, మీకే క్లారిటీ లేకపోతే మిగతా వాళ్ళకి మీరేం చెప్తారు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడారు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు కూడా చదవాలి, చదువుదాం. ప్రకటన గ్రంథం మరలా తెస్సలోనికి మొదటి పత్రిక వద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు చదువుదాం. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చిపోయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. బలిపీఠం భూలోకం, భూలోకంలో చాలా మంది దేవుని కొరకు బలైపోతా ఉన్నారు, వాళ్ళందరూ కనబడుతున్నారు ఇక్కడ 9వ వచనంలో. దేనికోసం చంపబడ్డారు? వీళ్ళేమైనా స్వతంత్ర సమరయోధుల, లేకపోతే ఒక ప్రాంతం కొరకు సోషల్ బెనిఫిట్స్ కోసము ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళంటే కాదు. మనం సైనికుల్ని భారతదేశం బాగా గుర్తిస్తుంది, సైనికుల్ని బాగా గుర్తిస్తా ఉన్నాం. జై జవాన్ జై కిషాన్ అన్న స్లోగన్స్ మనం ఎరుగుతాం. వాళ్ళ కొరకు, పోలీసుల కొరకు అయితే మార్టేర్స్ డే ఒకటి ఉంది, పోలీస్ కమెమరేషన్ డే చేస్తున్నాం. సోల్జర్స్ కోసం కూడా చేస్తాం. దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు, స్వతంత్ర సమరయోధులు, వాళ్ళ దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు చాలా మంది అట్లాగే వేరు వేరు కారణాల చేత ప్రాణం పెట్టారు. వీళ్ళెవరు ప్రాణం పెట్టిన దేవుడు చూపిస్తున్న వీరెవరంటే 9వ వచనం, ఒకే ఒక కాజు, ఆ హోలీ కాజు కొరకు, పరిశుద్ధమైన దేవుడు అప్పచెప్పిన పరిశుద్ధమైన దేవుని అప్పచెప్పి దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్షిలా చంపబడ్డారు. సాధారణ మరణం కాదు, అకాల మరణం, అసాధారణ మరణం, బలవన మరణం. వాళ్ళు చనిపోలా, చాలా మంది కనబడుతూ ఉన్నారు, చాలా మంది కనబడుతున్నారు. తామిచ్చిన దేవుని వాక్యం నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడ్డ ఆత్మను బలిపీఠం కింద చూచి తిని వీళ్ళందరూ దేవుణ్ణి అడుగుతున్నారట, అయ్యా ఇంత ఘోరంగా లోకం ఉంది, ఇంత ఘోరంగా మమ్మల్ని చంపారు, వాళ్ళ మంచి అంటే లెక్కే లేదు, ఇంత ఘోరంగా మాకు శిక్ష విధించారు కదా, వాళ్ళని అట్లాగే వదిలేస్తావా అని అడిగారట నీతి మంతులు. అడిగితే 10వ వచనంలో ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. 11వ వచనం, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడును. మరియు ఆ మాట కొంచెం అర్థమవ్వాలి, వారి వలనే చంపబడబో వారి సహోదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవరునని వాళ్ళతో చెప్పబడను. దానికి వాళ్ళకు దొరికిన సమాధానం ఏంటంటే, మీరు చక్కగా మీరేంటో ప్రూవ్ చేసేసుకున్నారు, ప్రేమిస్తున్నారో ప్రూవ్ చేసుకున్నారు, సమాజాన్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ప్రూవ్ చేసుకున్నారు, సువార్తను మీరు ఎంత ప్రేమిస్తున్నారో ప్రూవ్ చేసుకున్నారు, మార్కులు సంపాదించుకున్నారు, కిరీటాలు సంపాదించుకున్నారు, పరలోకానికి వచ్చారు, బహుమానాలు సంపాదించుకున్నారు. మీరు ప్రూవ్ చేసుకుని మీరు బహుమానాలు పొందడమే కాదు కానీ మీలాగే ఛాన్స్ ఇవ్వబడింది, కొంతమంది ఈ ఛాన్స్ మీలాగే తప్పకుండా వచ్చిన చదవండి ఏమని రాయబడిందో, వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క చనిపోవడం కాదు చంపబడటం మార్టైర్స్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చంపబడ్డారు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చంపబడ్డారు, చరిత్రలో చాలా మంది మిషనరీలు చావులు మనం ఎరుగుతున్నాం, గ్రహం స్టే జాన్ ఎలెన్చర్ సెంటినల్లి తెగ ప్రజల కొరకు వెళ్లిన యవన మిషనరీ ఆయన అందుబాటులోకి వచ్చాయి. రీసెంట్ గా ప్రవీణ్ ప్రగడాల కూడా చంపబడ్డాడు. వాక్యం ఏమన్నా నా మీద సమాజం మీద ప్రేమ
మధ్యలో బ్రేక్ అవుతా ఉందన్నా,
రెండో ఫోన్ కూడా బ్రేక్ అవుతుందా?
అవునన్నా.
అట్లాగే నా మీద ప్రేమ సమాజం మీద ప్రేమ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వబడుతుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానంటే, ప్రస్తుతానికి తోమా గారి సమాధి, ఆయన ఎలా చనిపోయాడు ఇవన్నీ చదివి ఆ భారం చేత హృదయం నింపబడి ఉంది. అట్లాగే రీసెంట్ గా ప్రవీణ్ పగడాల మరణంతో మనకి ప్రస్తుతానికి ఆ న్యూస్ కూడా మనం చాలా కలవరపరుస్తూ ఉంది. పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మరణాన్ని మనం గొప్ప నష్టముగా మాట్లాడితే ఏమర్థం అవుతుంది? వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నష్టపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అకాల మరణాలు వస్తున్నాయి, ఘోరమైన మరణాలు వస్తున్నాయి. అదే మన వాళ్ళకి చెప్పేది, అదే మన వాళ్ళకి చెప్పేది అంటే అంత మాత్రం కాదు. బైబిల్ భక్తులు మరణాన్ని నష్టంగా చూడలేదు, బైబిల్ భక్తులు మరణాన్ని దేవుడు కాపాడలేకపోయాడు అన్నట్టుగా కూడా వాళ్ళు చూడలేదు మరణాన్ని వారు ఎదుర్కొన్నారు, ఇష్టంగా ఎదుర్కొన్నారు, సంతోషంగా ఎదుర్కొన్నారు, సిద్ధపాటుతో వెళ్ళారు. ఎట్లాగా ఉండేది కాదు, వెళ్లేదే, కానీ ఆ వెళ్ళడం అన్న దానికి కాజ్ ఉంటుంది, కారణం ఉంటుంది. అది దేవుడు తన వాక్యంలో మాట్లాడుతున్న విషయాలు మనకు అర్థమైతే అది ఎంత మాత్రం నష్టం కాదు. దేవుడు మనం కాపాడలేకపోయాడని కాదు, క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువున్న కాబట్టి ఆయన అంటున్నాడు ఇంకా వాక్యం నిమిత్తము నా నిమిత్తము చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు. ఇంట్లో లేకుండా పోయింది కాదు, మనమేదో దేవుడికి జ్ఞాపకం చేసి అయ్యా పాపం వాళ్ళు నష్టపోయారు అని జ్ఞాపకం చేసేది కాదు, వాళ్ళకేదో మనం జ్ఞాపకం చేసేది కాదు, దేవుని కంట్రోల్ దాటి ఏదో జరిగిపోతుందని కాదు. భారతదేశంలోకి వస్తున్న పర్సిక్యూషన్స్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో, దేవుని కంట్రోల్ దాటి ఏదో జరిగిపోతుందని కూడా కాదు. అలా అర్థం చేసుకోకూడదన్న విషయాన్ని రెండు మొబైల్ ఫోన్ లో నుంచి ఆపరేట్ చేస్తున్నాను, రెండు ఫోన్ లోని డేటా కన్జ్యూమ్ అయిపోయినట్టుంది. ఈ ఇబ్బంది అయితే మీరు మెసేజ్ పెట్టండి, నాకు ఆప్షన్ అయితే లేదు. వేరే మొబైల్ ఫోన్ అయితే ఇంకా ఘోరంగా ఉంది, ఇప్పుడే రీఛార్జ్ చేశాను. కానీ ఒకసారి ఆ ఫోన్ లో మాట్లాడితే అది ప్రాబ్లం అయితే చెప్పండి. సరే, కాబట్టి మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదో ఘోరమైన నష్టం జరిగిపోయిందని కాకుండా కుటుంబానికి నష్టమే, వాళ్ళకి దుఃఖమే,
సార్ వాయిస్ రావట్లేదు సార్, కట్ అవుతూ కట్ అవుతూ వస్తుంది సార్.
దేవుని చెయ్యి దాటిపోయి, పరిస్థితులు చెయ్యి దాటిపోయి ఆ జరుగుతుంది అన్నట్టుగా కాకుండా మనం తప్పకుండా దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో వాక్యం ఏం చెప్తా ఉందో మనకు అర్థం అవ్వాలి. పరిస్థితుల్ని దేవుని బిడ్డలు సరిగ్గా అసెస్ చేయగలిగిన వారిగానే ఉండాలని మళ్ళా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇదే ప్రకటన గ్రంథంలో మరొక మాట మనం చదవాలి. ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాట మనకు అర్థం కావాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వాక్యం ఏముంటుంది అర్థం కావాలి. నీ ఫోన్ తీసిరా, నాకు వాయిస్ కట్ అయిపోతుంది. అవట్లేదు, అవట్లేదురా. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వచనాన్ని మనం చదివితే వాక్యం ఏముంటుందంటే, అంతటా సింహాసనం చూచి తిని వాటి మీద ఆశయంలో ఉండే వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడును. వారు క్రూర, ఈ కనబడుతున్న వాళ్ళు ఎవరంటే సింహాసనాల మీద కూర్చున్నారు, రూలింగ్ చేస్తున్నారు. సింహాసనాల మీద కూర్చొని రూలింగ్ చేస్తున్న వాళ్ళుగా ఉన్నారు. ఈ ఈ రూలింగ్ లోకి, ఈ అధికారంలోకి ఎట్లా వచ్చారు, ఏం చేసి పరలోకాల అధికారాన్ని సంపాదించుకున్నారు అన్నమాట. దగ్గర కింద రాయబడుతుంది, వారు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు. రాజీవ్ పడ్ల, రాజీవ్ పడ్ల, ఎంత బెదిరించినా ఎంత ప్రలోభ పెట్టినా రాజీవ్ పడ్ల. క్రూరముగానికి లొంగల, దాని ప్రతిమకు లొంగల. నేను ఎంత బలవంతం చేస్తాడో లోకాధికారి సాతాను దేవుని బిడ్డల్ని, దేవుని దాసుల్ని ఎంత ప్రలోభ పెడతాడు అర్థం కావడానికి 20వ అధ్యాయంలో ఈ మాటకు ముందు మరొక మాట చదవాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవాలి. 15వ వచనాన్ని చదవాలి. ఏం చేస్తా ఉంది 15వ వచనాన్ని చదివితే, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడును. కాగా కొద్దివారి గాని ధనుకులు గాని గొప్పవారు గాని ధనుకులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగం యొక్క పేరైనను దాని పేరట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. అక్కడ రాయబడ్డ మాటలు, లోకం ఎలా ప్రలోభ పెడతాదో, లోకాధికారి దేవుని బిడ్డను ఎలా ప్రలోభ పెడతాడో. చంపటం క్రైస్తవులకు లాభం, దాన్ని చంపడం కంటే గొప్ప నష్టం ఏంటంటే రాజీ పడిపోవటం, వెనకడు గేయడం, ఆగిపోవటం, భయపడిపోవటం, దేవుని పరిచయను వదిలిపెట్టేయడం, సేవను వదిలిపెట్టేయడం, ప్రాణభయం, మరొక భయం, ప్రలోభాలు, బిజీ రకరకాలుగా ఆపుతాడు. 15వ వచనం ఏమంటుందంటే, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లు. రాజీ పడకపోతే చంపేస్తాను అంటారట. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు. రెండో మాట, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే. ఆ మృగము యొక్క ప్రతిమ కొరకు ప్రాణమిచ్చేంతగా రాజీ పడిపోయేటట్లుగా అయితే ప్రాణం తీస్తారంటాడు, లేదా వాడి కోసం ప్రాణం పెట్టమంటాడు. అమ్ముడైపోవాలి లేదా చనిపోవాలి అంటాడట. 16-17 వచనాల్లో చివరి మాట, నమస్కారం చేయకపోతే క్రయ విక్రయాలు చేయటకు అధికారం లేదు. క్రయ విక్రయాలు చేయటకు అధికారం లేనట్టుగా బలవంతం చేస్తాడు. రక్షించబడ్డ ఆ మొదటి రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి క్రైస్తవ విశ్వాసకు ఉండే పోరాటమే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు సాతాను బిడ్డలం, మనం బైబర్త్ దేవుని బిడ్డలమే. మధ్యలో మన నేచర్ను బట్టి, మన ఆప్షన్ బట్టి, మన సెలక్షన్ బట్టి సాతాను బిడ్డలం అయిపోయాం. అందుకే బైబిల్ సర్ప సంతానం అని సంబోధించింది. యోహాను సువార్త 8:44 వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి అపవాది, మీరు అపవాది పిల్లలు అనే వాక్యం సంబోధిస్తా ఉంది. రక్షణ దగ్గర ఏం జరిగిందంటే, మనం అపవాది అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి వచ్చాం. అపవాది సామ్రాజ్యంలో నుంచి దేవుని సామ్రాజ్యంలోకి వచ్చాం. అపవాది యొక్క ఆధిపత్యంలో నుంచి దేవుని ఆధిపత్యంలోకి వచ్చాం. అపవాది రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చాం. అపొస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం నుంచి చదివితే, రెండో భాగం మొదటి నుంచి కూడా చదవాలి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? పౌలుతోటి. ఎవరి పౌలు? ఒకప్పుడు సౌలు. ఏం చేశాడు? క్రైస్తవుల్ని స్టెఫను చావుకు సమ్మతించినవాడు. క్రైస్తవుల్ని పట్టి బంధించి చెరసాలలో పెట్టి హింసించినవాడు. దమస్కులో ఉన్న క్రైస్తవుని కూడా చెరసాలలో పెట్టడానికి పరిగెట్టినవాడు. ఏం పట్టింది? ఎందుకు ఇట్లాగెళ్తా ఉన్నాడు? కంటికి సౌలు కనబడతా ఉన్నాడు. వాక్యం ఏం కనబడుతున్నామంటే, సౌలుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అధికారి, లోకాధికారి. 16వ వచనం, నీవు నన్ను చూచిన సంగతిని గుర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షిగా నియమించుటకే కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదాలు మోపి నిలువము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలకు నేను కాపాడుదును. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నువ్వు నిలబడి చెప్పు, నేను నిన్ను కాపాడుతాను. ఏం చేయాలి? వారి చీకట్లో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని వైపునకు తిరిగి, చీకట్లోంచి వెలుగులోకి అంటే సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలోకి. ప్రభునందు ప్రియులరా, మనం ఎట్లాగ అర్థం చేసుకోవాలంటే, లోకంలో సాతాను లోకాధికారిగా ఉన్నాడు. లోకంలో ఉన్నవారు, దేవుని ఎరగిన వారందరూ కూడా లోకాధికారి ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా లోకాధికారి అయిన సాతాను ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాం. సువార్తను విన్నాం, పాపపు జీవితం అర్థమైంది, మనల్ని పాపంలోకి నడిపించిన వాడు ఎవరు అర్థమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రక్తంలో పాపాలు కడుక్కున్నాం, సంగమయ్యాం. ఇప్పుడు మనం చస్తే పరలోకానికి వెళ్తాం, మనం బహుమానం పొందుకుంటాం, మన తండ్రిని కలుసుకుంటాం, సొంతింటికి వెళ్తాం, విశ్రాంతిలోకి వెళ్తాం, ఆ ఏదేనలో పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి సంపాదించుకుంటాం. ఇవన్నీ మన ముందున్న బహుమానాలు. ఈ బహుమానాలన్నింటినీ పొందుకోవడానికి ఆ మధ్య కొంతకాలం ఇవ్వబడింది, సిద్ధపాటు కాలం. సిద్ధపాటు కాలం, ఈ సిద్ధపాటు కాలంలో నువ్వు నేను చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, వెనుతిరిగి చూడకపోవటం, వెనకడుగు వేయకపోవటం, లొంగకుండా ముందుకు వెళ్ళటం, రాజీ పడకపోవటం, చల్లారిపోకపోవటం, నులివెచ్చిన స్థితిలోకి రాకుండా ఉండటం. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన 12 మంది అపొస్తలుల్లో యూదా ఏమయ్యాడు? ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను అనుకుంటాను 11 మంది అపొస్తలుల కంటే యూదా ఏ విషయంలో తక్కువవాడు కాదు. 11 మంది అపొస్తలులు ఎంత ఉత్తములో, యూదా కూడా అంతే. ప్రభుతో ఉన్నాడు, ప్రభు బోధ విన్నాడు, ప్రభుతో ప్రయాసపడ్డాడు, ప్రభుతో నిలబడ్డాడు. మధ్యలో ఏమైంది? డబ్బు వచ్చింది. ట్రెజరర్ పోస్ట్ కోసం ఆశపడ్డాడు, చందాలు దగ్గర పెట్టుకుంటున్నాడు, అందులో కొంత తీసుకుని వాడుకుంటున్నాడు. మెల్లగా 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 యేసుక్రీస్తు ప్రభుని అమ్మేసి దౌర్భాగ్య స్థితికి వచ్చాడు. ఎవరు మోసం చేశారు? యూదాను. యూదానే కాదు, సాతాన్ని కూడా, పేతుర్ని ఎవరు మోసం చేయడం ట్రై చేశారు? యేసుక్రీస్తు ప్రభు పేతుర్ని పట్టుకుని సాతానా అని ఎందుకు పిలిచాడు? సాతాన్ ఎందుకు పిలిచాడు? ఎవరు పేతుర్ని మోసం చేస్తున్నారు? ఎవరు యూదాను మోసం చేశారు? యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్న, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న అపోస్తులు సహితము ఎవరు దాడి చేసి లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, అపవాది, అపవాది మోసగాడు. ఒకే ఒక్క పని, వేరే పని లేదు, ఎలాగైనా లొంగ తీయడం, ఎలాగైనా మోసం చేయడం, ఎలాగైనా వెనకడుగు వేసేలాగా ప్రేరేపించడం మాత్రమే వాడి పని, మాత్రమే వాడి పని. కావున ప్రభునందు ప్రియులరా, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, వాడికి లొంగాలి, వాడి మాట వినాలి, దేవుని దూషించాలి, దేవుని వదిలేయాలి, మరలా తిరిగి వాడి రాజ్యంలో చేరాలి, మరలా తిరిగి వాడి రాజ్యంలో చేరాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నారు. 22వ అధ్యాయము 31వ వచనం, సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. యోగు కోసం పరలోకానికి వెళ్ళి యోగు ఊరకనే భక్తి చేస్తున్నాడా? యోగు భక్తి నిజమైన భక్తో కాదో తేల్చేస్తాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వు, నిగ్గు తెలుస్తాను, నిజం తెలుస్తాను, అది ఆశీర్వాదాల భక్తి. నువ్వు అతనికి, అతని కుటుంబానికి, అతని ఆస్తికి, అతనికి కలిగిన దానంతటికి నువ్వు కంచి వేశావు కాబట్టి భక్తి చేస్తున్నాడు. ఊరకనే భక్తి చేయట్లా, ఊరకనే భక్తి చేయట్లా అని యోగును కోరుకున్నట్లుగానే అపోస్తులను కోరుకున్నాడట. ప్రభు అంటున్నాడు, సాతాను మిమ్మల్ని జల్లించడానికి మీలో ఏమంటారు, పొల్లు గింజలు, గట్టి గింజలు, మీలో నకిలీ, అసలు మీలో ఒరిజినాలిటీ, మీ సత్తా, మీ భక్తి లోతు తేల్చడానికి కోరుకున్నాడు, కోరుకుంటున్నాడు, ఇమ్మంటున్నాడు. సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు. అప్పుడే కాదు, కొంచెం టైం కావాలని నేను మధ్యలో అడిగాను, కొంచెం టైం ఇమ్మని నేను అడిగాను. అలాగని చెప్పి నీకు శోధన రావని కాదు, శోధన రావని కాదు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత పేతురుతో ఏం మాట్లాడుతున్నాడు, బాబు పేతురు నీ సంగతి ఎట్లా ఉంటో చెప్తున్నాను రాసుకో, నువ్వు సంఘానికి పెద్ద, ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని నీకేం జరుగుతుందో చెప్తున్నాను రాసుకో అన్నాడు ఆయన. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 18వ వచనం, 21వ అధ్యాయం 18, యేసు నా గొర్రెలు మేపు, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెలుచుంటివి, నువ్వు ముసలివాడైనప్పుడు నీ చేతులు చాచుదువు, నీ వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోవుందని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను, ఇట్లు చెప్పి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. మరణం ఎట్లా జరుగుతుందో పేతురు విషయంలో కూడా ప్రభు ముందే చెప్పాడు. నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఒకవేళ ఈ ప్రకాశం మెడికల్ సహవాసం గాని, ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలు గాని, మనం మరణం తర్వాత జీవితం మీద గురి కలిగి కాక, మరణానికి ముందట జీవితం మీద మాత్రమే గురి కలిగి, మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు, మెడికల్ డిపార్ట్మెంట్లో మేలులు, కుటుంబాలు ఆశీర్వాదాలు, పిల్లల చదువులు, వాటి కోసమే తాపత్రయపడి, ఒకవేళ క్రైస్తవ్యం మనం ఈ సహవాసాన్ని కట్టుకుంటా ఉంటే మనం బలహీనమైన సంఘాన్ని కడుతున్నాం, మరలా తిరిగి మోసపోతా ఉన్నాం, మరలా తిరిగి మోసపోతా ఉన్నాం. పౌలు బోధ కానీ, పేతురు బోధ కానీ, ప్రకటన గ్రంథాన్ని రాసిన అపోస్తలుడు పరిశుద్ధ యోహాను బోధలు కాని, యేసయ్య బోధలు కాని, న్యూ టెస్టమెంట్ బోధ అంతా ఏం కనబడుతుందంటే, హౌ టు ఫినిష్ యువర్ రేస్, నీ పరుగు ఎట్లాగా ముగించాలి, హౌ టు మీట్ యువర్ గాడ్, నీ దేవుణ్ణి ఎట్లా కలుసుకోవాలి, హౌ టు డై ఫర్ ద లార్డ్, హౌ టు లివ్ ఫర్ ద లార్డ్, ప్రభు కోసం ఎలా చనిపోవాలి, ప్రభు కోసం ఎట్లా బ్రతకాలి. అసలు క్రైస్తవుడు జీవించే జీవితం గురి పై వైశ్యాల మీద లేకపోతే, పరలోకం మీద లేకపోతే, భూ సంబంధమైన వాటి మీద గురి పెట్టి పరిగెడతా ఉంటే మనం మోసపోతున్నట్లే. నేను ఎస్ఎఫ్జే ప్రారంభించబడ్డానికి గల మూల సత్యాలు మాట్లాడుతా ఉన్నా, ఎస్ఎఫ్జే సహవాసం కట్టబడ్డ పునాది కొరకు మాట్లాడుతున్నాను. సొసైటీలో ప్రవీణ్ పగడాల మరణం గాని, భారతదేశానికి వచ్చిన తోమను చంపిన విధానం గాని, నువ్వు నిన్ను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభుని చంపిన విధానం గాని, లెంత్ డేస్ లో మనకు జ్ఞాపకం చేయబడుతున్న యేసుక్రీస్తు ప్రభు మరణం గాని, ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేయాలంటే అంత కరెక్ట్ లైన్ లోనే వెళ్తుంది, అంత దేవుడు ఉద్దేశించినట్టుగానే జరుగుతుంది, అంత దేవుడు చెప్పినట్టుగానే జరుగుతుంది. లోకంలో మీకు శ్రమ అన్నాడు, అవును, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకుతారు అన్నాడు. మీలాగే ఇంకా చాలా మంది చంపబడబోవలసిన వారు లెక్క ఉంది, ఆ లెక్క పూర్తి అవ్వాలి అన్నాడు. ఆయన చెప్పాడు అలాగే జరుగుతుంది, ఏమి ఆయన కంట్రోల్ దాటిపోయేం జరిగిపోవట్లేదు, అంతా అదే లైన్ లో వెళ్తుంది అని మనకు అర్థం కాకపోతే బలహీన పడతాం, రుణులు వచ్చిన స్థితిలోకి వెళ్తాం. అదంత మాత్రం కూడా సాతానికి విజయాన్ని ఇవ్వడమే. అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రకటన గ్రంథ 24:4 అంతటా సింహాసనం చూసి తిని వాటి మీద ఆశీనులై ఉండే వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడను, వీళ్ళు రూలింగ్ చేస్తున్నారు. ఎలాగా, మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయలేదు, తమ నొసళ్ళ ఎందు గాని చేతులు ఎందు గాని వాని ముద్ర వేయించుకొనలే, ఎలా జీవించారు, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనం చేయబడ్డ వారి ఆత్మలవే. చనిపోలా, చంపబడ్డారు, సాధారణ మరణం కాదు, అది హతసాక్షి జీవితం. ఎలా చంపబడ్డారు, తలలు తెగి కింద పడ్డాయి, చిరఛేదనం చేయబడ్డారు, చిరఛేదనం చేయబడ్డారు, చిరఛేదనం చేయబడ్డారు. ప్రవీణ్ పగడాల తల ఇంకా బాడీగా ఉంది, పెద్దగా గాయాలేమి కనబడ్డంలా, కానీ మన గుండెలు ద్రవించిపోతా ఉన్నాయి, చాలా వేదంతో ఉన్నాం. యాకోబు తల తెగి కింద పడింది, యేసుక్రీస్తు ప్రభు పక్కలో బల్లెంతో పొడవబడ్డాడు, తోమ వెనకాల వీపు మీద పొడవబడ్డాడు, బర్తలోమయ్య చర్మం ఊలి చేశారు, బర్తలోమయ్య చర్మం ఊలి చేశారు, బ్రతికుండగానే రాట్లకు కట్టి తారు పైనుంచి పోసి కింద మంట పెట్టి కాగడాలు లైట్ స్ట్రీట్ ల్యాంప్స్ ఎట్లాగుంటాయో అట్లాగే ఎంజాయ్ చేశారు. ఆడవాళ్ళని లేదు, చిన్నపిల్లని లేదు, పెద్దవారం లేదు, క్రూరమృగాలకి ఆహారంగా వేసి అవి వేటాడి పట్టుకొని కొరుక్కొని తింటా ఉంటే రోమా ప్రజలు చప్పట్లు కొట్టి కీరింతలు పెట్టారు. నీరు చక్రవర్తి పైశాచిక ఆనందం తీర్చుకున్నాడు. దట్ ఈజ్ ద క్రిస్టియన్ హిస్టరీ, హతసాక్షుల జీవితాలు. వారి సమాధుల మీద కట్టబడ్డ సంఘం ఇది. ఆత్మనాథను మర్చిపోతే ఎట్లా, ఆ త్యాగాలు మర్చిపోతే ఎట్లా, ఆ జీవితాలు మర్చిపోతే ఎట్లా, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒక్క మాట రాకూడదు, ఒక్క నింద రాకూడదు, ఒక్క శ్రమ రాకూడదు, ఏమీ రాకూడదు, దేవుడు బంగారు దూతను కావలిగా ఉంచాలి, ముందు వెనక దూతల కాపుదలు ఉండాలి, అదా క్రైస్తవ జీవితం. బలహీనమైన క్రైస్తవ్యం, పాలు తాగే క్రైస్తవ్యం, చావలేని క్రైస్తవ్యం, రోషం లేని క్రైస్తవ్యం, సిలువ మార్గాన్ని విడిచిపెట్టిన క్రైస్తవ్యం, సుఖవలన చిక్కుకుపోయిన క్రైస్తవ్యం, ఆశీర్వాదాల బోధలో కొట్టుకుపోతున్న క్రైస్తవ్యం, నామకార్థ క్రైస్తవ్యం. బైబిల్లో ఆ సంఘాన్ని ప్రభువు గట్ల, ఆ సంఘం కొరకు ప్రభువు రాల, ఆ సంఘం కోసం ప్రభువు మాట్లాడటం. దీవించబడ్డం, ఉద్యోగాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, చస్తే నరకాన్ని పోతాం, దాని దీవెన అందామా, దాని ఆశీర్వాదం అందామా. లోకానికి జ్యోతులు, లోకానికి ఉప్పు, లోకానికి మనమే మార్గనిర్దేశకులు, మనమే లోకానికి సమాధానం, మనమే ఇది చూసి, అది కదా ప్రభు మన నుంచి కోరుకుంటుంది, అది కదా ప్రభు మన నుంచి కోరుకుంటుంది. కావున ప్రియులరా, మళ్ళా మూల వాక్యాన్ని చదువుకొని ముగించుకున్నా. తెసలోనికి మొదటి పత్రికలో ఏం మాట్లాడుతున్నాడు, మనకేం అర్థం అవ్వాలి? నిజంగా పగడాల ప్రవీణ్ సోదరి భార్య మాట్లాడిన మాటలు ఎంత గొప్పవో, బైబిల్ బాగా అర్థమైంది, ఆయనకు అర్థమైంది, ఆయన భార్యకి అర్థమైంది. గ్రహం స్టెన్షన్ చంపేసినప్పుడు అమ్మ గ్లారీస్ మాట్లాడిన మాటలు మనకి ఇవే జ్ఞాపకం చేయాలి. శ్లోకానుసారంగా రివెంజ్ తీర్చుకుంటాం, కేసులు పెడతాము, ప్రతీకారం తీర్చుకుంటాము, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం అయిపోయింది, దేవుడు మాకు అన్యాయం చేశాడు, చట్టాలు మాకు అన్యాయం చేసే అబ్బే, అది కాదు క్రైస్తవ విశ్వాసం. అలాంటి మాటలు వినలేదు. ప్రభుకు స్తోత్రం, వాక్యంలో నిలబడ్డాం, వాక్యంలో వెళ్తున్నాం. నష్టం కాదు, గెలుపు, గెలుపు. పౌలు చిరచ్ఛేదన చేయబడ్డందుకు పౌలు ఏమి నష్టపోలేదు, యాకోబు చిరచ్ఛేదన చేయబడ్డందుకు యాకోబు ఏమి నష్టపోలేదు, స్టెఫను రాళ్లతో కొట్టబడ్డందుకు స్టెఫన్ ఏమి నష్టపోలేదు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నందుకు నష్టపోయాము అన్న సైన్ లోకానికి వెళ్ళకూడదు. దట్ ఈజ్ మై పాయింట్. చుట్టూ ఉన్న సమాజానికి అయ్యో పాపం అన్నట్టుగా ఉండకూడదు, అయ్యో పాపం అన్నట్టుగా ఉండకూడదు. మొదటి తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం, తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుని నిమిత్తం. వాళ్ళకైతే నిరీక్షణ లేదు, వాళ్ళైతే ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు, చంపలు పీక్కుంటారు, ఏమర్థం కాదు, బోర్ 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 మన ఏడుస్తూ ఉంటారు. ఇంకేంటి, చాలా ఆశలు, ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి, ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి, ఇంకా నాకు ఏమీ లేదు, జీరో నా జీవితం అని వాళ్ళు నిరీక్షణ లేని వాళ్ళు ఏడుస్తారు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకూడడం మాకు ఇష్టం లేదు. వాక్యం మనకి అర్థం చేయించడానికి ఇష్టపడుతున్నాడు. 14, యేసు మృతి పొంది తిరిగి లేచిన మన నమ్మినాడు. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. యేసు చంపబడ్డాడు, యేసు సమాధి చేయబడ్డాడు, యేసు సమాధి గోతులో తిరిగి లేచాడు. అవర్ లార్డ్ ఇస్ రిజరెక్టెడ్ లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు, మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు, మరణమును ఓడించిన యేసుక్రీస్తు ప్రభు, అది మన విశ్వాసం. నువ్వు నమ్మిన యేసు మృతి పొంది తిరిగి లేచాడు, నువ్వు నమ్మిన యేసు మృతి పొంది తిరిగి లేచాడు మనం నమ్మిన ఎడలా, అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన వారు సజీవులే. యేసు సజీవుడైన ప్రభు, యేసునందు మృతి పొందిన వారు అందరూ సజీవులు, ధన్యులు, సజీవులు, ధన్యుడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, కాగా ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులని రాయుమని ఒక స్వరము పరలోకం చెప్పగా వింటుని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు. నేను ఇంకా బాగా అర్థం కలిగే మాట మాట్లాడతాను. ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో సజీవులు ధన్యులు, 80 సంవత్సరాలు బ్రతికినవాడు ధన్యుడు, 90 సంవత్సరాలు బ్రతికినవాడు ధన్యుడు, చెరసాలను తప్పించుకున్నవాడు ధన్యుడు, చిరచ్ఛేదనం తప్పించుకున్నవాడు ధన్యుడు. అబ్బే, ఈ పదాలు లేవు. మనం వెతుక్కుంటాం, మనం వెతుక్కుంటాం, మనం చెప్తాం సాక్ష్యాలు, అలాంటి సాక్ష్యాలు మనం చెప్తాం. బైబిల్లో అవి లేవు, బైబిల్లో అవి లేవు. ధన్యులు, ఎంత బాగుందో మాట, ఎంత బాగుందో మాట. 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలుచుండి మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. అంటలేం చేద్దాం, మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. వినండి వినండి మాట, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు సదాకాలం ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించి చనిపోయి హతసాక్షులైపోయిన ఆ 12 మంది అపొస్తలు సదాకాలం ప్రభుతో ఉంటారు. అదే మార్గంలో నడిచి ప్రభు కొరకు ప్రకటించి ప్రభు కోసం జీవించి ప్రభు కోసం చనిపోయిన హతులైన వారు, జీవితాన్ని ప్రాణంగా పెట్టిన వారందరూ సదాకాలం ప్రభుతో ఉంటారు. మనం కూడా సదాకాలం ప్రభుతో ఉండడానికి మరణం కొరకు సిద్ధపడడం కావాలని కోరి తెచ్చుకోమని నేను చెప్పను, గాని ఏ రూపంలో మరణం వచ్చినా దాని కొరకు సిద్ధపడడానికి బ్రతికేది ప్రభు కోసం, చనిపోతే ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాము అన్న స్పృహతో మనం జీవించాలి. మనం సదాకాలం ప్రభుత్వం ఉంటాం. 80 సంవత్సరాల సదాకాలమా, 100 సంవత్సరాల సదాకాలమా, 3-4 ముచ్చటైన జీవితకాలమా, సదాకాలమా? సదాకాలం మన ప్రభుత్వం కూడా ఉందము. ఎవరు నష్టపోలా? ఎవరు నష్టపోలా? ఏ భక్తుడు నష్టపోలా? ఏ హతసాక్షి నష్టపోలా? ఏ విశ్వాసి ప్రభువు కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు, ప్రభువు కోసం జీవించిన వాళ్ళు ఎవరు నష్టపోలా? 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనటి. ప్రభువును కలుసుకోబోతున్నాం, ప్రభుతో సదాకాలం జీవించబోతా ఉన్నాం. ప్రభువును కలుసుకొని ప్రభుతో పాటు సదాకాలం జీవించడానికి ముందు ఆయన కోసం జీవించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన మార్గంలోకి అనేక మంది నడిపించాలి. దాని కొరకే ఈ సహవాసాలు, 184 సహవాసాలు. అదే గురి, మనం అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం, మనల్ని మనము రాకడ కొరకు సిద్ధపరచుకుంటా ఉంటాం, మన కుటుంబాలను రాకడ కొరకు సిద్ధపరుస్తాం, మనం పనిచేస్తున్న స్థలాల్లో ఉన్న వాళ్ళు రాకడ కొరకు సిద్ధపరుస్తాం, ప్రార్థన చేస్తాం, కన్నీరు కారుస్తాం, ఏమైనా చేస్తాం, ఒట్టి చేతులతో మాత్రం ప్రభువుని కలుసుకోం. మనకు దక్కిన ఈ గొప్ప నిరీక్షణ, మరణం మీద చేయం, పునరుద్ధాన జీవితం, శాశ్వత జీవితం, సదాకాలం ప్రభువుతో జీవించే జీవితం అందరికి అందించడం కొరకే. మెడికల్ సహవాసంలో సహజంగా డాక్టర్లు అంటే చాలా అభిమానం. డాక్టర్లు వైద్య నారాయణం అని వాళ్ళు అంటారు, డాక్టర్లు సాక్షాత్ దేవుళ్ళు అని సాధారణ భాషలు అంటారు. ఏం చేస్తున్నారు? ప్రాణాలు పోస్తున్నారు, అబద్ధం. ప్రాణాలు కాపాడుతున్నారు, అబద్ధం. రెండు నిజం కాదు, ప్రాణం పోసేది ప్రాణం కాపాడే దేవుడే. చాలా మంది క్రిస్టియన్ డాక్టర్లకు ఉన్న గ్రహింపు ఏంటంటే, ఐ బ్యాన్ గాడ్ హీల్స్, నేను కట్టు కడతాను, దేవుడు స్వస్థపరుస్తాడు. డాక్టర్లే చచ్చిపోతున్నారు, డాక్టర్ల ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? సైన్స్ నమ్ముకొని అందరూ మందులు వాడండి అని చెప్తామా? మందులు పరిష్కారం కాదు కదా, వైద్యులు పరిష్కారం కాదు కదా, మెడికల్ ఫీల్డ్ పరిష్కారం కాదు కదా. నేను ఎదుగుతున్నాను, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి బాగా అర్థమైంది. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, దేవుడే జీవితాన్ని ఇచ్చాడు. కానీ నేడు మెడికల్ ఫీల్డ్ నిజంగా పోలీసులు మెడికల్ వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఏంటి, పోలీసులు మెడికల్ వాళ్ళ మధ్య ప్రార్థన సహవాసం చేయడం ఏంటి? మీరు కదా భయంకరమైన మా జీవితాల కోసం ప్రార్థన చేసి మమ్మల్ని కట్టాల్సింది. ఎందుకో దేవుడు కృప ఇచ్చాడు, ప్రార్థన చేస్తున్నాం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఎక్కడితో ఆగిపోకుండా, మీరు అనేక మెడికల్ సహవాసాన్ని కట్టేవారుగా, మీరు మీ డాక్టర్ల కొరకు ప్రార్థన చేసేవారుగా, ఎట్లాగైతే వాళ్ళు తప్పుగా చూస్తున్నారు, వేరేగా చూస్తున్నారు అన్న నిందలు వస్తున్నాయన్న పరిస్థితుల్లో కూడా దాసురాలు సరళా సిస్టర్ నిలబడిందో, అట్లాగే అందరూ ఈ రాకడ దినాల్లో ఎస్ఎఫ్జే పరిచర్లు ప్రయాసపడుతూ ఉన్నారు. నేను ఈ మాట అంటాను, ఎస్ఎఫ్జే పరిచర్ కింద సహవాసాలు కట్టబడాల్సిన దర్శనం కాదు మంది. ఒకే ఒక్క మాట ఎస్ఎఫ్జే కోసం నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, అనుదిన పరిస్థితులు, రోజు రోజు ప్రభువులే ఎదగాలి, రోజు రోజు ప్రభుతో కొనసాగాలి. చాలా మంది రేపు గుంటూరు బ్యూరోక్రాట్స్ మీటింగ్ కు వెళ్తా ఉన్నాం, సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు. పాస్టర్ దీవనయ్య గారికి ఆ భారం వచ్చింది, సంవత్సరం ఒకసారి చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి చేసే భక్తి ఎంతగా లోకం మీద జయం, పాపం మీద జయం, సాతాను మీద జయాన్ని ఇస్తుంది? ఎవదో. కాబట్టి చేద్దాం, అందరం చేద్దాం. ఉద్యోగస్తుని పట్టుకుందాం, సంఘాన్ని పట్టుకుందాం, సాధారణ విశ్వాసాన్ని పట్టుకుందాం. ఎవరూ కూడా రక్షించబడి నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు, నష్టపోవడానికి వీల్లేదు, మరణం దగ్గర ఓడిపోవడానికి వీల్లేదు, పాతాళానికి జారిపోవడానికి వీల్లేదు. దానికి ఒకే ఒక్క పరిష్కారం ఆదిమ సంఘం చేసిన భక్తి విధానం, అనుదిన భక్తి. అనుదిన భక్తి, ఎడతెగని ప్రార్థన, ఎడతెగని వాక్య ధ్యానము, ఎడతెగని భక్తి. ఏ రోజుకు ఆ రోజు సంఘంతో కలుసుకుంటున్నాం, ఏ రోజుకు ఆ రోజు వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు వర్తమానాలు వేస్తున్నాం, ప్రతిరోజు దిద్దుబాటు చేసుకుంటున్నాం, ప్రతిరోజు సిద్ధపాటులోకి వస్తున్నాం. నిజంగా 184 సంఘాల్లో నేను చెప్పగలను సాక్ష్యం, చివరిగా కట్టబడ్డ ప్రకాశం సహవాసం కూడా పిల్లలను పెడుతుంది. ఎస్ఎఫ్జేలో ప్రారంభించబడ్డ ఏ ఒక్క సహవాసం ఆగిపోలేదు, ఏ ఒక్క సహవాసం గొడ్డి సహవాసంగా లేదు. వాళ్ళు ఆగిపోకుండా, వాళ్ళు బలపడటమే కాకుండా నూతన సహవాసాలు కడుతున్నారు. ఏం జరుగుతుందంటే, అనుదిన భక్తిలో వాక్యంలో శక్తి ఉంది, వాక్యం పనిచేస్తుంది. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు, సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలవచాలవు అన్నాడు. సంఘం ఎదుట పాతాలు మూయబడాల్సిందే. ఆ సంఘానికి ఇచ్చిన అధికారం, సంఘంగా కూడుకుంటున్నాం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ముద్రగా ఇచ్చాడు, ఆయన ఆదరణకర్తగా ఇచ్చాడు, ఆయన మనతో సహవాసం చేస్తాడు. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ మధ్యకు వస్తాను. అక్కడ ఆత్మదేవుడు మన మధ్యకు వస్తుంటే, జీవము గల వాక్యాన్ని మనం భుజిస్తూ ఉంటే, పరిశుద్ధ సంఘముగా సమాజంగా కూడుకుంటా ఉంటే ఎందుకు మోసపోతాం? మోసపోయేది ఆదివారం భక్తి దగ్గర మోసపోతాం, మోసపోయేది అకేషనల్ గా ఎప్పుడో కూడుకుని కడ మోసపోతాం తప్ప అనదిన భక్తులు మోసపోం. 184 సహవాసాల్లో మనం చూస్తుంది ఏంటంటే అందరూ కొనసాగుతా ఉన్నారు, ఎవరిని మనం కోల్పోవట్లేదు, ఏ ఒక్క సంఘం గుడ్డి సంఘంగా లేదు. ప్రతి సంఘం ఎదుగుతా ఉంది, ప్రతి సంఘం ప్రార్థన ఎదుగుతా ఉంది, ఫలిస్తూ ఉంది. అలాంటి అనుభవంలోకి అన్ని సంఘాలు రావాలి, అన్ని డిపార్ట్మెంట్లు రావాలి, ఎస్ఎఫ్జే బ్యానర్ కిందకి రావాలి అన్నది మన తాపత్రయం కాదు. అపార్థం చేసుకుంటారు, ఎస్ఎఫ్జే బ్యానర్ ని మనం తీసుకోవాలని ట్రై చేయట్లేదు. కానీ ఒకే ఒక్క దర్శనం అనుగణ భక్తులోకి రావాలి. అనుగణ భక్తులోకి వచ్చి సంఘంగా ప్రారంభించబడ మెడికల్ సహవాసం ఇది మొదలుకొని అనుదిన భక్తి ద్వారా బలపడతారు, అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటారు, ఉండాలి అన్నది మా ప్రార్థన. మనమందరం కూడా ఈ రాకడ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, పర్సిక్యూషన్ పెరుగుతున్న దినాల్లో అయ్యో పాపం అన్న మాట అనిపించుకోకుండా మేము గెలిచాం, మా నిరీక్షణ ఇదే, మేము ప్రాణం పెట్టడానికి ప్రేమ చూపించడానికే ఉన్నాము అన్నట్లుగా మన మాటలు ఉండాలి, మన ప్రార్థన ఉండాలి, మన విశ్వాసం ఉండాలి. అటు కృప ప్రభు ఈ ప్రకాశ మెడికల్ సహవాసానికి మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.